పరమ పావనమైనటువంటి శివార్వతి కళ్యాణ ప్రవచన మహాయజ్ఞంలో మనం ఇవాళ మూడో రోజులోకి చేరుకున్నాం. దక్షయజ్ఞ ధ్వంసం జరిగినటువంటి ఘట్టం చెప్పుకుని అటు శక్తిపీఠములు ఏర్పడినటువంటి విశేషాలను కూడా వర్ణించుకున్నాం. ఆ శక్తిపీఠాల్లో ప్రధానమైనటువంటి కామాక్ష అనబడేటువంటి పీఠం ఒకటి ఉన్నది, గౌహతి ప్రాంతంలో ఉన్నది. అది ఎప్పుడైతే మహాశక్తి కృంగిపోబోతున్నదో శివుడు దాన్ని నిలబెట్టాడు. ఇక్కడ మనం తెలుసుకోవాలంటే శక్తికి శివుడు ఆధారము, శివుడికి శక్తి ఆధారము, పరస్పర ఆధార ఆధేయము. అది కేవలం శివారాధన అవ్వకూడదు, కేవలం శక్తి ఆరాధన అవ్వకూడదు అన్నారు. శివశక్తుల్ని కలిపి ఆరాధించాలి. శివశక్తుల్ని కలిపి ఆరాధిస్తే దానికి సమయాచారము అని పేరు. అదే సమయాచార తత్వరాను మనం చదువుకుంటున్నాం. అది శివశక్తి అమ్మవారిని ఆరాధిస్తున్నామో అయ్యవారిని కలపాలి, అయ్యవారిని ఆరాధించేటప్పుడు అమ్మని కలపాలి. అందుకే అమ్మని అయ్యని కలిపి ఒక్కసారి అనండి, అమ్మయ్యా అమ్మయ్యా అనే భావంలో ఒకటి ఉన్నది మన సంస్కృతిలో పరిశీలిస్తే. అంటేనే ఎప్పుడంటే అమ్మయ్యా అని, అమ్మయ్యా అనేది ఒక శ్రమ తీరితే అమ్మయ్యా, ఒక సమయ పరిష్కరింపబడితే అమ్మయ్యా. ఆ అమ్మయ్య అనే దాంట్లో శాంతి ఉన్నది, ఒక ఆనందకు తృప్తి ఉంది. అందుకు అమ్మయ్యని కలిపితే, వాళ్ళిద్దరిని స్మరిస్తే అటువంటి ఆనందం, అటువంటి సంతృప్తి లభిస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా శివశక్తుల్ని స్మరించేవాళ్ళు ధన్యులు. ఆ కారణం చేతని పరస్పర ఆధారాధేయ తత్వములుగా ఉపాసించుకోవాలి. ఇది శక్తిపీఠముల విశేషం. ఇందులో పరమేశ్వరుడు శక్తి అంతర్గతమైపోయింది కానీ బహిర్గతంగా లేదు కదా, ఇప్పుడు లీనమైపోయింది. ఆయన రూపం ధరించాడు. ఎప్పుడైతే రూపం ధరించాడో పక్కన అమ్మవారు ఉండాలి. ఇప్పుడు అమ్మవారు శరీరాన్ని త్యజించారు. మళ్లీ శరీరం ధరించే వరకు ఆయన చేసిన పని ఏమిటంటే ఈ కామాక్షా పీఠంలో తపస్సు చేస్తున్నాడు. ఎందుకంటే కామాక్షా పీఠం అనేటటువంటిది తనకి శక్తి సాధనకి చాలా గొప్పది. అక్కడ శంకరుడు కూర్చుని తపస్సు చేస్తుంటే బ్రహ్మ విష్ణువులు కూడా అక్కడే కూర్చుని తపస్సు చేస్తున్నారు. అలా ఉంటూ ఉంటే లోపల కొందరు రాక్షస శక్తులు విజృంభించాయట. తారకాసురుడు మొదలైనటువంటి రాక్షసులు విజృంభించారు. ఆ సమయంలో రమ్యమైన ఘట్టం ఆలోచించవలసింది. అయితే తారకాసురుడు అనే రాక్షస బలం ఎందుకు పెరిగింది? ప్రతిదానికి ఆలోచించాలి. దేవతలు మహాబలవంతులు కదండి. అటువంటిప్పుడు రాక్షసులు ఎలా జయించగలిగారు అని ముందు ప్రశ్న వేసుకోవాలి. దేవతలైనప్పటికీ కూడా కొన్ని కొన్ని పొరపాట్లు చేయడం వల్లే శత్రువుకి బలం పెరుగుతుంది తెలుసుకోవాలి. ఎప్పుడైనా మనం ఓడిపోయామంటే కేవలం శత్రువు బలం వల్లే కాదు, మన బలహీనత వల్ల కూడా కొంత ఉంటుంది. శత్రు బలాన్ని ఎదుర్కొనగలిగేటంత బలం మనం సంపాదించుకోవాలి. దేవతలైన వారిలో కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయట. దేవతలు చేసిన పెద్ద పొరపాటు ఏమిటి అంటే దక్షయజ్ఞంలో పాల్గొనడం. ఉత్తమైనటువంటి కార్యంలో పాల్గొంటే దాని దుష్ఫలితాలు అనుభవించక తప్పదు. ఎంత వీరభద్రుడు బాధినా శివుడు క్షమించినా ప్రకృతి అంత తొందరగా క్షమించదండి. ఎంతో కొంత దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినది. ఇంకా వీళ్ళు ఎప్పుడైతే బలహీనులయ్యారో అసురుల శక్తికి బలం పెరిగింది. పైగా అసురులు కూడా విశ్రాంతి లేకుండా తపస్సు చేశారట. ఇది తెలుసుకో. ఎవడైతే భోగాలను ఇస్తూ రెస్ట్ లో కూర్చుంటాడో వాడికి శక్తి క్షీణిస్తూ ఉంటుంది. తన శరీరాన్ని తపింపజేస్తూ సాధన చేస్తాడు, వాడికి శక్తి పెరుగుతూ తపస్సులతో బలాన్ని సంపాదిస్తున్నారు. దేవతలందరూ క్రమంగా ఓడిపోయారు, బలహీనులయ్యారు. అయితే దేవతల్ని కాపాడవలసిన బాధ్యత మళ్ళీ భగవంతుడిదే. ఎందుకంటే దేవతల పని ఏమిటి అంటే లోకానికి క్షేమము కలిగించడం. ఎందుకు మటికి భగవంతుడు దేవపక్షపాతిగా ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి కదా. దేవతలకు సురలు అని పేరు. సురలు అంటే తుమ్ రాతి ఇతి సురహ అన్నారు. అంటే మేలును కలిగించేవారు. దేవతల స్వభావము లోకానికి మేలు కలిగించడం. వాళ్ళకి ఏ శక్తి ఉన్నా లోకక్షేమానికి వినియోగిస్తారు. ఎన్ని శక్తులు వచ్చినా ప్రపంచ పీడకు వినియోగించే వాళ్ళని అసురులు అంటారు. అందుకు భగవానుడు లోకక్షేమం కోసమని దేవతల పక్షం వహించి వాళ్ళకి బలమిస్తాడు. దేవతలకు బలమిస్తే లోకం క్షేమంగా ఉంటుంది. ఇది తెలుసుకోవచ్చు. ఏమైంది, దేవతలందరూ బలహీనులయ్యారు. ఇప్పుడు ఈ తారకాసురుడు బాధలు తట్టుకోలేక బ్రహ్మ వద్దకు వెళ్లి శరణు వేడారు. అమ్మదేవుడు చెప్పాడు, మీరు అమ్మవారిని ఉద్దేశించి తపస్సు చేయండి. పోయేది కాదు, సర్వవ్యాపినిగా ఎప్పుడు ఉన్న శక్తి, ఇప్పుడు మళ్లీ ఆవిడ ఒక రూపం ధరించి వచ్చి శివుని చేపడితేనే లోకానికి క్షేమం. ఇప్పుడు కేవలం శివుడున్నాడు, శక్తి బహిర్గతమే లేదు. ఆ కారణం చేతనే ఈ విధమైనటువంటి దుష్పరిస్థితులు ఏర్పడ్డాయి. గనక మీరు శక్తిని ఉద్దేశించి ఆరాధన చేయండి అన్నారు. వెంటనే వారందరూ కూడాను హిమవత్ పర్వత ప్రాంతానికి చేరి తపస్సు చేశారు. అమ్మవారిని ఉద్దేశించి ఎన్ని రకాల సాధనలు చేశారు. మొన్న మనందరు యజ్ఞములు, కొందరు ధ్యానములు, కొందరు గానములు, కొందరు షట్చక్రముల్లో అమ్మవారిని ధ్యానం చేస్తూ ఎవరి స్థాయిలో వారు, ఎవరికి తెలిసిన పద్ధతిలో యక్షయజ్ఞ ఘట్టంలో ప్రతివారు తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉన్నది. చెప్పి దానిలో తాత్విక సంకేతాలు చెప్పడం అనే పద్ధతిలో మనం చెప్తున్నాం. ప్రతి అంశం యజ్ఞం పూర్తయిపోయింది సాధనం, కానీ ఇందులో గమనించవలసిన రెండు శబ్దములున్నాయి. వాడి పేరు దక్షుడు, స్వామి పేరు దక్షిణామూర్తి. దక్షుడికి దక్షిణామూర్తికి ఉన్న తేడా తెలియాలండి. దక్షుడు అంటే దక్షత కలవాడు, దక్షుడు అంటే నేను సమర్థుణ్ణి అని. నేనే సర్వసమర్థుణ్ణి అని అహంకరించేవాడు దక్షుడు, నిజమైన సమర్థత గలవాడు దక్షిణామూర్తి. ఇది తెలుసుకోవాల్సింది. ఆయన వల్ల పనిచేస్తున్నాడు వీడు. ఈ దక్షుడు యొక్క సైకాలజీ, అందుకు మొదటి నుంచి పురాణ కథల్లో సైకాలజీ ఏమిటి, జ్యోతిషాస్త్ర రహస్యాలు ఏమిటి, సైకాలజీ చూడండి. దక్షుడు మొట్టమొదట అమ్మవారు తన కుమార్తెగా కావాలని తపస్సు చేశాడు. అమ్మవారు కుమార్తెగా కలిగిన తర్వాత క్రమంగా రోజు పెంచడం చూశాడు. నా కూతురే కదా, నా మాట వింటుంది అనుకున్నాడు. కరం పెరిగింది అది అనమాట. దక్షుడు ఎవడో మనకు అర్థమవుతుంది చూడండి. ప్రకృతి అంతా పరమేశ్వరుని శక్తి, కానీ ఏదో మనం చేసుకున్న పుణ్యం కొద్దీ ప్రకృతి మనకు అనుకూలించింది. అనుకూలించగానే మనం ప్రకృతి అంతా నా కంట్రోల్లో ఉంది, నేను ఎలా చెప్తే అలా వింటుందనే భావం ఏర్పడుతుంది మనకి. కానీ ఈ ప్రకృతిని చూస్తున్నాం గానీ ప్రకృతి ఎవరిదో ఆ పరమేశ్వరుని మనం మర్చిపోతుంది. పరమేశ్వరుని మర్చిపోయి ఈ ప్రకృతి నా అధీనంలో ఉంది, అంతా నా నిర్వాకమే అనుకునే వాళ్ళందరూ దక్షులే. ఇప్పుడు దక్షుడు అంటే అర్థమైపోయింది కదా, ఈశ్వరుణ్ణి విస్మరించి ప్రకృతి తన అధీనంలో ఉంది, అంతా నా నిర్వాహకం అనుకుని చేసే ప్రతి పని దక్ష యజ్ఞమే. అలాంటి దక్ష యజ్ఞం ఎప్పుడో అప్పుడు దెబ్బ తినక తప్పదు. ఎందుకంటే అక్కడ ఈశ్వరుడు శిక్షించాడా, ప్రకృతి శిక్షించిందా? శిక్షించింది ఈశ్వరుడు కాదు. మీరు పరిశీలించి దక్ష యజ్ఞం విధ్వంసం కావడానికి కారణం ఎవరు? ఇవిడా వీరభద్రుడా? అమ్మవారు. దాక్షాయని దైత్యహంత్రి శాస్త్రం చదువుతున్నారు కదా, చెప్పండి. దక్ష యజ్ఞ వినాశిని, దక్ష యజ్ఞ వినాశిని ఎవరు? అమ్మవారు. ఆవిడ సంకల్పించుకున్నది ఈ దక్ష యజ్ఞం నాశనం అయిపోవాలి, ఎందుకంటే ఈశ్వరుడు లేని కృత్యం గనక నాశనం అవ్వాలని బయలుదేరింది ఆవిడ. ఆవిడ బయలుదేరి శివుడు కదలాలంటే ఊరికిన కదలడు, నేను కదిలితే గానీ ఆయన కదలడని తెలిసి ఆవిడ. అలాగే సీతమ్మ తాను కదిలితే గాని రాముడు బాణం తీయడం తెలిసి ఆవిడ కదిలిచ్చి లంకలో కూర్చుని రాముడు రప్పించిందండి. రెండిటికి పరిశీలిస్తే అలా కనిపిస్తాయి కోణములన్నీ కూడా. అందుకు ఆవిడ కదిలిచ్చింది. దేన్నైనా తట్టుకోగలడు గాని శివుడు శక్తి వియోగాన్ని తట్టుకోలేకపోయాడు, అప్పుడు విజృంభించాడు ఆయన. అందుకు ప్రకృతియే శిక్షిస్తుంది. మనం పరమేశ్వరుణ్ణి మర్చిపోయి నిర్వాకం అంటూ ప్రకృతిని క్షోభ పెడితే ప్రకృతి శిక్షిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఆధునిక నాగరికత అంతా దక్ష యజ్ఞమే, అవునా కదా? ఈ ప్రకృతికి పైన పరమేశ్వరుడు ఉన్నాడని మర్చిపోయి మనం ప్రకృతిని ఎడా పెడా ఎలా పడితే అలాగా మన అధీనంలో ఉందనుకుంటున్నాం. అందుకే ఒక గంగ విజృంభించి హిమాలయ పర్వతాల నుంచి దూకి ఇంత అల్లకల్లోన ఎందుకు సృష్టించింది అంటే అక్కడున్న కేదారనాథుడు పరమేశ్వరుడిని విస్మరించి దాన్నంతటి వినోద కేంద్రాలు విహార కేంద్రాలు చేసి తపోభూముల్ని భోగభూములుగా మార్చే ప్రయత్నం జరిగింది గనకే ప్రకృతి క్షోభించింది. సూచన ఇచ్చానంతే, ఊరికిన ఏది జరగదు. ఆలోచించండి, అందుకే తపోభూములు కాపాడుకోవాలి, యోగ భూములు కాపాడుకోవాలి. ఇతర దేశాలకి భోగభూములుంటాయి, భారతదేశంలో యోగ భూములుంటాయి. ఇది తెలుసుకోవాలి. ఇవి యోగ భూములు, తపోభూములు. వీటిలో సౌకర్యాలు ఉండవచ్చు కానీ ఇక్కడ పెద్ద పెద్ద వినోదాలు ఉండకూడదు, భోగాలు ఉండకూడదు. లగ్జరీ సెంటర్ కారాదు, టూరిస్ట్ సెంటర్లు కారాదు. మన యొక్క క్షేత్రములు తెలుసుకోవాలి. మన క్షేత్రముల పవిత్రత కాపాడాలి. అవి సాధన కోసం తప్ప అక్కడికి వెళ్ళి భోగాలు పిక్నిక్ వెళ్ళినట్టు రాకూడదండి క్షేత్రాలకి. వాటికి కూడా సమయపతి ఇక్కడ కాబట్టి ఎక్కడ చెప్తాను నేను. అందుకు క్షేత్రాల్లో వచ్చే యాత్రికులకి ఇబ్బంది కలగకుండా చూడొచ్చు కానీ వాళ్ళని లగ్జరీస్ లో తేల్చి భోగాలకు కావలసిన ఏర్పాట్లు చేయకూడదు. అంటే క్షేత్రాల్లో స్టార్ హోటల్ కల్చర్ ఉండకూడదు, అది చెప్తున్నాను. క్షేత్రాల్లో ఒక తపస్సుకి సాధనకి అనువైనది శుభ్రత ఉండాలి, శుభ్రతే పెద్ద భోగం. సాధకులకి తాపసులకి నివాసాలు మన క్షేత్రాలు, అది పాడుకోవాలి అని దీన్ని బట్టి తెలుసుకోవడం. శోభింపజేస్తూ పరమేశ్వరుని విస్మరిస్తే ఏ దుర్గతి పడుతుంది అనేది దక్ష యజ్ఞ విధ్వంసం యొక్క కథ బట్టి దక్షత ఏమీ లేదు, అంతా దక్షిణామూర్తి అని తెలుసుకోవాలి. ఇలా చెప్పుకున్నాం. దక్ష యజ్ఞం మనకిచ్చే సందేశం ఏంటో చెప్పుకుందాం. పురాణ కథ ప్రతిదీ సందేశం ఇస్తుంది. ఇప్పుడు పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? కామాక్షాపీఠంలో తపస్సు చేసుకుంటున్నాడు. అలమయ్యేటప్పటికల్లా అని హిమాలయాలకు రావాలని బుద్ధి పుడుతుంది. ఈ లోపల ఇక్కడ దేవతలందరూ ఏం చేస్తున్నారు? హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సుకు సంతోషించి ఒక మహాకాంతి పుంజం ఎదురుగా సాక్షాత్కరించింది. వెంటనే దేవతలందరూ లేచి ఆ మహాకాంతి పుంజానికి నమస్కరిస్తుంటే ఆ కాంతి పుంజ మధ్యంలో ఒక రమ్యమైన రూపం కనిపించింది. ఇట్టాలతో అమ్మవారు సాక్షాత్కరించారు. సాక్షాత్కరించి ఏమిటి మీకు కావాలి అని అడిగితే, అమ్మా నువ్వు ఎప్పుడైతే తనువు చాలించావో అప్పటి నుంచి లోకానికి క్షోభ ఏర్పడింది, అసుర శక్తులు విజృంభించాయి, కాబట్టి మళ్లీ నువ్వు రావాలి తల్లి అని ప్రార్థిస్తే అప్పుడు ఆ జగజ్జనని తప్పకుండా నేను వచ్చి లోకరక్షణ చేస్తాను, దానికి సమయం ఆసన్నమైంది, శివనిందాపరుడు ఈశ్వర ద్రోహి అయిన దక్షుడు కూతురుగా ఉండదలుచుకోలేదు నేను, ఆ కారణం చేత మళ్లీ వేరే రూపాన్ని స్వీకరిస్తున్నాను. అక్కడున్న దేవతల్లో హిమవంతుడు కూడా ఉన్నట్ట. అంటే ఫలానికొచ్చి ఇందరు సాధన చేస్తుంటే తన మానాన తాను కూర్చోకుండా తాను కూడా వాళ్ళతో కలిసి సాధన చేసేదండి మహానుభావుడు. మరి ఎన్నాళ్ళ నుంచో కోరిక ఉంది హిమవంతుడికి ఏమనంటే, అమ్మవారు తన కుమార్తెగా కలగాలి అని అనుకుంటూ నాకంతటి యోగ్యత ఉందా అని కూడా అనుకున్నాడు. సాధనలో ఉండవలసినవి రెండండి, భగవంతుడు కరుణ కావాలని కోరికతో పాటు నేను దానికి అర్హుడనా అనే వినయం కూడా ఉందని, రెండూ ఉన్నాయని. అందుకు తాను తన భార్య కలిసి వాళ్లతో పాటు సాధన చేస్తూ ఉంటే అమ్మవారు ప్రత్యక్షమై దేవతలందరూ వింటూ ఉంటే చెప్తున్నది, నేను మళ్లీ అవతరిస్తాను, ఇక్కడున్న హిమవంతుడు మేనాదేవి అనే దంపతులకు కుమార్తెగా అవతరిస్తాను అంది. అనగానే హిమవంతుడికి ఆగలేదండి, కళ్ళ నుంచి అశ్రువులు రాలిపోయాయి. ఎందుకంటే అందరూ అమ్మనామాన్ని అంటూ ఉంటే అమ్మవారు తన పేరు పలికింది. ఇంతకంటే ఇంకేం కావాలి? భగవంతుడి నోట తన పేరు పలికించుకున్న భక్తుడే ధన్యుడండి. అది హిమవంతుడు కూతురుగా వస్తానని అమ్మవారు చెప్పగానే పరవశించి సాష్టాంగ నమస్కారం చేసి ఆనంద పరవశుడై త్వరలో నేను అవతరిస్తున్నానని అమ్మవారు చెప్పి తన శరీరాన్ని వారి వారి నెలవులకు చేరుకున్నారు. ఈ లోపల మేనాదేవి హిమవంతుడు కలిసి అమ్మవారిని ఉద్దేశించి ఒక దీక్షను స్వీకరించారు. ఎందుకంటే అమ్మని చెప్పింది కానీ దానికి తగ్గ యోగ్యత తాము సంపాదించుకుంటూ అమ్మవారు తిరిగి జన్మించే వరకు కూడా వాళ్ళు తపస్సాధనలో ఉన్నారు. ఈ తపస్సు ఎలా చేసిందో కూడా పురాణం మనకు వర్ణిస్తోంది. చైత్రమాసం సమారభ్య సప్తవింశతి వత్సరా అన్నారు. ఒక చైత్రమాసంలో స్వీకరించి 27 సంవత్సరాలు తపస్సు చేశారు వాళ్ళు. హిమవంతుడు ధ్యానము జపము ఇత్యాదులు చేస్తుంటే ఈ తల్లి అక్కడ నదుల తీరంలో హిమవత్ పర్వత ప్రాంతంలో అమ్మవారిని ఉద్దేశించి ఆరాధనలు పూజలు ధ్యానము ఇవన్నీ చేస్తున్నది. మొత్తానికి భార్యాభర్తలిద్దరూ అమ్మవారి దీక్ష స్వీకరించారు. వారి యొక్క తపస్సులు ఫలించాయి. అమ్మవారు దివ్య తేజంతో ఆమె గర్భంలో ప్రవేశించారు. కాగా మాసములు గడుస్తూ ఉన్నాయి. ఈ లోపల అమ్మవారు ఆవిర్భవించారు. పార్వతీ జననం ఇక్కడ మనం చెప్పుకుంటున్న రమ్యమైన పార్వతీ జననం జరిగింది ఎప్పుడు అంటే వసంత మాసంలో వసంత ఋతువు మధుమాసం. మధుమాసం అంటే చైత్రమాసం. చైత్రమాసం యొక్క నవమి నాడు పుట్టిందిట తల్లి. చైత్రశుద్ధ నవమి నాడు పార్వతీదేవి జన్మించినది. అందుకే చైత్రశుద్ధ నవమి అమ్మవారు ఆవిర్భవించారు కనుక వసంత నవరాత్రులు కూడా మనం చేస్తున్నాం. చరణ నవరాత్రులకు ఎంత ప్రాధాన్యమో వసంత నవరాత్రులకు కూడా అంతే ప్రాధాన్యం. ఎందుకంటే ఆ వసంత ఋతువులోనే నవమి నాడు అమ్మవారు అవతరించారు. అమ్మవారు అవతరించినప్పుడు నవమి నాడు మృగశిరా నక్షత్రం ఉందిట అప్పటి లెక్కల ప్రకారం. ఎందుకంటే మృగశిరా పునర్వసు రెండు పక్క పక్కన ఉన్నాయి. అందుకు ఒక్కొక్కప్పుడు నక్షత్రాలు అమ్మవారు అవతరించినప్పుడు చైత్రశుద్ధ నవమ్యాంతు మృగధిష్ణికే అని చెప్పాడు. అక్కడ మృగశిరా నక్షత్రంతో కూడిన చైత్రశుద్ధ నవమి నాడు అమ్మవారు అవతరించారు. చైత్రశుద్ధ నవమి అంటే మళ్ళీ మనకు ఇంకో ఆయన గుర్తు రావాలి, ఎవరు? రామచంద్రమూర్తి. తత్వత చూస్తే నిన్ననే వివరించుకున్న విష్ణువు ఉమాదేవి ఒక్కరే అని. అందుకే అమ్మవారికి ప్రీతి పాత్రమైన తిథులు రెండు, నవమి అష్టమి. నవమి నాడు రామచంద్రమూర్తి వచ్చాడు, అష్టమి నదురు కూడాను అమ్మవారి స్వరూపాలే. అలాగే చైత్రశుద్ధ నవమి నాడు అమ్మవారు అవతరించారు. అయితే ఇక్కడ ఒక రమ్యమైనటువంటి ఆనాల్లో చెప్పబడుతున్నది అనేక గ్రంథముల నుంచి స్వీకృతం అని చెప్పుకున్నాం కదా. సరే, అమ్మవారు ఎప్పుడైతే అవతరించారన్న వార్త తెలిసిందో హిమవంతుడు ప్రసూతి గృహంలోకి వెళ్ళాట. ప్రసూతి గృహం అంటే పురిటి ఇల్లు, హాస్పిటల్స్. గృహంలోకి వెళ్లేటప్పటికల్లా ఆశ్చర్యం ఏంటంటే అమ్మవారు గర్భం నుంచి రాలేదుటండి. మరి ఇంతకాలం గర్భధారణ అంటే ఒక లీల, గర్భం ధరించిందని తృప్తి కలిగించిందట. ఎవరికి? మేనాదేవికి. మేనావతి సామాన్యురాలు కాదండి మేనాదేవి. తల్లి పితృదేవతల మానస పుత్రిక. పితృదేవతలు అంటే మన తల్లి తండ్రి తాత అని కాదు. పితృదేవత వ్యవస్థ చాలా ఉన్నది. మొత్తం 33 గణాలు ఉంటాయి పితృదేవతల్లో. 33 గణాల్లో వసురుద్ర ఆదిత్యులు ప్రధానంగా ఉంటారు. ఇవి కాక అగ్నిశ్వాసులు బరిహిషదులు అని చెప్పబడుతూ పితృదేవతా గణం. ఆ పితృదేవతా గణము యొక్క మానస పుత్రికలకు మాత్రమే శక్తిని సంతానం కాగా కలిగించగలిగే మహిమ ఉంటుంది. ఎవరికి ఉండదు. పితృదేవ వాళ్ళు కూడా పితృదేవతలకు గర్భం నుంచి కలిగిన వాళ్ళు కారు, మానస పుత్రులు. అలాంటి మానవులు ఉన్నారు అందరూ. ఒకరు మేనాదేవి, ఇంకొకరు సుశీల అని కళావతి అని ఇద్దరు చెప్పబడతారు. ఈ మేనాదేవి సాక్షాత్ పితృదేవతల మానస పుత్రిగా ఉన్నటువంటి ఆమె. అందుకే ఆ తల్లికి మాత్రమే జగజ్జనని తన గర్భంలో భరించగలిగే శక్తి ఉన్నది, ఇంకెవరికి లేదు. పేరుగా దేవతగా వచ్చింది ఈవిడ. ఎవరు? మేనాదేవి. ఎందుకంటే పితృదేవతలంటేనే దేవగణానికి చెందిన వాళ్ళు కదా. అందుకు వాళ్ళ మానస పుత్రికి కనుక ఈవిడ దేవతాశక్తితో ఉన్నది. దేవతాశక్తితో ఉన్న ఈ తల్లి మహాదేవిని తన గర్భంలో భరించగలిగింది. తర్వాత అమ్మవారు భూమి మీద 2 రూపాలతో వచ్చారట. ఆ 2 రూపాలతో వచ్చినప్పుడు కూడా గర్భంలో భరించలేక, ఎందుకంటే అమ్మవారు మానవకాంతగా కనబడాలి, ఆమెను కనాలి అంటే మానవకాంతగా వాళ్లు దిగురావాలి. ఎవరు? పితృదేవతల మానస పుత్రికలు దిగిరావాలి. అలా దిగివచ్చారు ఇద్దరు. వాళ్ళు ఇద్దరు కూడాను అమ్మవారిని గర్భంలో భరించలేకపోయారు. కానీ అయోనిజలుగా పుడితే పెంచి పోషించారు. అందులో ఒకరు జనక మహీపతి భార్య అయినటువంటి సుమేధ. ఈవిడ కూడా పితృదేవతల మానసపుత్రికే మానవ జన్మ ఎత్తి వచ్చింది. ఆమెకు మాత్రమే సీతాదేవికి తల్లి అయిన భాగ్యం లభించింది. సీతాదేవి అయ్యో నిజ ఆవిడకు శక్తి. ఇంకొక ఆమె కళావతి. ఆమె ద్వాపర యుగంలో వృషభానుడు అనేటువంటి ఒకనొక గోపరాజుకి పత్నిగా అయింది. ఆమెకు అయోనిజగా లభించినటువంటి తల్లి రాధాదేవి. వీళ్ళు ఇద్దరూ కూడాను పితృదేవతల మానసపుత్రికలే. కానీ భూమి మీదకి శక్తి వచ్చినప్పుడు వీళ్ళు తల్లులయ్యారు. కానీ ఆ తల్లిని జగజ్జన్ని గర్భంలో వాళ్ళు భరించలేరు. ఎందుకంటే మానవ దేహాలతో వచ్చారు కనుక. మేనాదేవి మాత్రమే భరించగలిగింది. ఎందుకంటే దేవ శరీరంతో ఉంది కనుక. ఇవన్నీ రహస్యములండి తెలుసుకోండి. దానికి అమ్మవారు గర్భంలో ఉన్నా గర్భం నుంచి రాలేదుట. ఎలా వచ్చారంటే ఎదురుగా ఒక ఉజ్వలమైన రూపం కనిపించింది. హిమవంతుడు వెళ్లేటప్పటికల్లా ఒక కాంతిపుంజం గోచరించుతాడు ఆ ప్రసూతి గృహంలో. ఆ కాంతిపుంజ మధ్యంలో అమ్మవారు కనబడాలి. ఎలా కనబడిందో వర్ణిస్తోంది చూడండి దేవి పురాణం. ముందు ఆ కాంతిపుంజాన్ని చూశాడు. నిజానికి పుట్టినప్పుడు అక్కడే పొత్తిళ్లలో ఉంది. కానీ హిమవంతుడు వెళ్లేటప్పటికల్లా ఒక కాంతిపుంజంగా గోచరించిందట. ఆ కాంతిపుంజాన్ని చూసి నమస్కరిస్తూ ఉండగా అందులోంచి ముందు ఒక రూపం కనబడింది. ఏమిటా రూపం అంటే, హంస మీద కూర్చొని కమండలు అక్షమాలా పట్టుకుని నాలుగు ముఖాలతో అమ్మవారు కనబడ్డారు. వెంటనే బ్రాహ్మీ నమో నమః అని నమస్కరించాడు. క్రమంగా ఆ రూపం అంతర్లీనమై మరొక రూపం కనబడింది. గరుడ వాహనంపై కూర్చొని శంఖచక్ర గదాపద్మములు ధరించినటువంటి నారాయణుని దివ్య రూపం కనబడింది. వెంటనే వైష్ణవి అని నమస్కారం చేసుకున్నాడు. తర్వాత మరొక రూపం గోచరించింది. ఆ రూపం ఏ విధంగా ఉన్నది అంటే, వృషభ వాహనంపై కూర్చొని సర్పాలంకారములు ధరించి చంద్రలేఖను దాల్చి త్రిశూలం పట్టుకుని త్రిశూల చంద్రాహి ధరే మహావృషభవాహిని మాహేశ్వరి స్వరూపేణ నారాయణి నమోస్తుతి. అటువంటి మాహేశ్వరి కనబడింది. అంటే బ్రాహ్మీ, వైష్ణవి, మాహేశ్వరి మూడు స్వరూపాలు గోచరించాయి. ఈ మూడు స్వరూపాలు ఏమిటి అంటే, బ్రహ్మయందు ఉన్న శక్తి, విష్ణువు యందు ఉన్న శక్తి, శివుని యందు ఉన్న శక్తి. వాళ్ళలో మూడు శక్తులు ఎవరో అదే నేనని చెప్పడం అమ్మవారి యొక్క ఉద్దేశం. అంతేకాదు, ఒకటి ప్రాతసంధ్య, మరొకటి మధ్యాహ్న సంధ్య, మూడవది సాయంకాల సంధ్య. త్రిసంధ్యా స్వరూపిణి అయినటువంటి త్రిపురను నేనే అని చెప్తూ ఆ జగజ్జనని తన త్రిపుర సుందరి తత్వాన్ని, తన త్రిమూర్త్యాత్మకమైన తత్వాన్ని చెప్తూ ముగురమ్మల మూలపటమ్మని నేనే అని ప్రకటించింది. వెంటనే హిమవంతుడు ఆనందపరుతుడయ్యాడు. క్రమంగా తాను మామూలు శిశువు రూపం ధరించి ప్రాకృత శిశువు వలె ఏడ్చింది. అప్పుడన్నాడు, నువ్వు మహామాయవి, నీ యొక్క స్వరూపాన్ని చూపించి మళ్ళీ ఏమి ఎరగనట్టు శిశువుగా మారేవు తల్లి. నీయంతడు నువ్వు శిశువు అయితేనే మేము ఎత్తుకోగలం, గాని లేకపోతే నిన్ను మేము భరించగలమా తల్లి అని ప్రార్థన చేస్తే, అప్పుడు అమ్మవారు హిమవంతుడికి గీత బోధించినట్లుగా మనకి దేవీ పురాణం చెప్తున్నది. అమ్మవారు చెప్పిన గీత దేవీ గీత అని చెప్పబడుతూ కొన్ని అధ్యాయాలండి. చాలా రమ్యమైనది. ఇప్పుడు అది మొదలు పెడితే దానికి 10 రోజులు పడుతుంది. అంత దేవీ గీత మనకు ఉంటుంది. అంత మనకే చెప్పగలం. దేవీ పురాణంలో ఈ గీత అమ్మవారు ప్రసూతి గృహంలో చెప్పినట్టు చెప్పారు. కానీ ఒక దేవీ భాగవతాన్ని ఎలా చెప్తారంటే, ఆ తల్లి వరమిస్తుంది హిమవంతునికి పుత్రిగా పుడతాను అని ఆ సమయంలోనే గీత చెప్పినట్టు దేవీ భాగవతం చెప్తుంది. మొత్తానికి అమ్మవారి గీత ఒకటి ఉన్నది మనకి. బోధించిన తర్వాత హిమవంతుడు ఇంకా ఆ తల్లిని లాలిస్తూ ఆ ఇంట అమ్మ పెరుగుతోందండి. ఆ పెరుగుతున్నప్పుడు వాళ్ళ వైభవాన్ని ఒక్కసారి మనం తలంచుకోవాలి. వైభవం మేనా హిమవంతుల యొక్క వైభవం. ఎందుకంటే అమ్మవారిని బాల్య దశ నుంచి పూజించుతారు. పురాతనలో చూడండి, బాల కుమారి పూజ ఇవన్నీ చేస్తాం. అంటే కుమారి పూజ అనేది ఎప్పటి నుంచి చేయాలంటే, 2వ ఏడు వచ్చిన దగ్గర నుంచి స్త్రీ పూజ్యురాలే. తర్వాత 2వ ఏడు వచ్చిన దగ్గర నుంచి కుమారి పూజకి పనికొస్తుంది. అంతవరకు కుమారిగా ఉంటుందంటే ప్రధానంగా 9 ఏళ్ళు, 12 ఏళ్ల వరకు కూడా పర్వాలేదు. రజస్వల అనంతరం ఆ తల్లి ఇంకా సువాసిని పూజకి యోగ్యురాలు. కనుక స్త్రీ అన్ని దశల్లోనూ పూజ్యురాలని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అయితే బాలాదేవిని కుమారీదేవిని పూజించాలంటే లోకంలో ఏ బాలనో కుమారినో కూర్చోపెట్టి బాలాదేవిని భావించి వాళ్ళని ఆరాధిస్తాం. కానీ మేనాహిమంతుల భాగ్యం ఏంటంటే, ఆ సమస్త బాలాస్వరూపాలు కళ్ళారా చూస్తున్నారు. వాళ్ళు ఇంట తిరుగుతుంది ఆ బాలమ్మ, ఆ త్రిపుర సుందరి విహరిస్తున్నది. ఆ విధంగా వాళ్ళ భాగ్యమే భాగ్యం అండి. ఇక్కడ మరొక అంశం మనం తెలుసుకోవాలి. భారతీదేవి పుట్టిన పుట్ట నా జన్మ ధన్యమైంది, మా వంశం ధన్యమైంది అనుకున్నాడు హిమవంతుడు. అప్పటికే బోల్డ్ అంతమంది కొడుకులు ఉన్నారు హిమవంతుడికి. మైనాకుడు మొదలైనటువంటి కొడుకులు ఉన్నారు. ఇంతమంది కొడుకులు ఉన్నప్పటికీ కూడా కుమార్తె కలిగితే నా జన్మ ధన్యమైందన్నాడు. ఇది తెలుసుకోండి. ఎంతమంది పుత్రులున్నా కుమార్తెని కన్నవాళ్ళు ధన్యులు. ఇది తెలుసుకోవాలి. ఇది తెలియక ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, గర్భంలో కుమార్తె ఉంటే తెలుసుకుని ముందే పూర్తి చేసేవాళ్ళు తయారయ్యారు. ఏ దేశంలో స్త్రీని జగన్మాతగా పూజిస్తారో ఆ దేశంలో స్త్రీని శిశు రూపంలో హత్య చేస్తున్న పాపాత్ములు ఉన్నారంటే బాధ కలుగుతుందండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం స్టాటిస్టిక్స్ తీస్తే లోపల గర్భంలో శిశువు దశలో స్త్రీ ఉందని తెలిస్తే సంహరించే వాళ్ళ లెక్క భారతదేశంలోనే ఎక్కువ. ఎంత బాధాకరమైన అంశం అండి. ఇలాంటివన్నీ చేస్తున్నాం, జగన్మాత అయిన స్త్రీని బాధ పెడుతున్నాం కనుకనే ఈ దేశం ఈ దుస్థితిలో ఉందేమో అనిపిస్తుంది. కొంచెం ఆలోచించండి. పాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పూర్వకాలంలో స్త్రీ కలిగితే మహాలక్ష్మి పుట్టింది అనుకునేవారు. ఒక్కొక్క రహస్యం ఏంటంటే, పురుషుడి శరీరం సంస్కారం చేస్తే గాని శుద్ధం కాదుట. స్త్రీ జన్మతః శుద్ధురాలే అని చెప్పాడు ఇక్కడ. అది స్త్రీ శరీరంలో ప్రత్యవము మంగళ స్వరూపము, స్వత్కళా సర్వయోషిత. స్త్రీ శరీర నిర్మాణం అమ్మవారు చేశారట, పురుషుడి శరీర నిర్మాణాలన్నీ బ్రహ్మగారు చేశారట. అందుకే స్త్రీ శరీరంలో అమ్మవారి చైతన్యం ఉంటుంది కనుకనే ప్రతి స్త్రీ అమ్మవారి రూపంగా పూజ్యురాలు. ఆవిడ బాలిక అయినా సువాసిని అయినా పూర్వ సువాసిని అయినా స్త్రీ పూజ్యురాలే అయితే. అయితే పూర్వ సువాసిని అయితే ఆ మర్యాదలతో ఆమెను పూజించాలి. అందరం ఒకేలా పూజించడం కాదు, ఆమె పద్ధతిలో ఆమెను పూజిస్తాం. ఆమె పవిత్రమైన గంగా భాగీరథి సమానురాలని ఆ భావనతో పూజిస్తాం. అప్పుడు పూజించవలసిన పద్ధతి వేరు, సువాసినగా ఉన్నప్పుడు పూజించవలసిన పద్ధతి వేరు. దానికి స్త్రీ ఎల్లవేళలా పూజ్యురాలు, ఇది తెలుసుకోవాల్సింది. అని మాత్రం బాధ పెట్టినా క్షేమం ఉండదని దక్షుడి చరిత్రే మనకు చెప్తున్నారు. ఆడ కూతుర్ని ఎలా చూసుకోవాలో తెలియాలి. అది పురాణ కథలు బాగా ప్రచారం చేయిస్తే ఏది సరి అయిన పద్ధతిలో తప్పకుండా మన సంస్కారాలు బాగుపడతాయి. అలాంటి పురాణ విద్యను మనం దూరం చేసుకున్నాక మన కాళ్ళు ఉండిపోయింది దేశంలో లేదండి. అది వచ్చింది బాధ. భారతీయ సంస్కృతి అంటే భగవద్గీతలో ఏం చెప్పారంటే, రామాయణంలో ఏం చెప్పారంటే అని చెప్తున్నాం కానీ దేశంలో ఏముందంటే అని చెప్పట్లేదు. ఇది బాధ. కళ్ళు ఉండిపోయింది, ఆచరణలో లేదు, అది ఇప్పుడు బాధ. ఊరికిన కథ చెప్పకుండా గ్రహించవలసింది ఎందుకు చెప్తున్నాం అంటే, దాని అమ్మవారు ఇలా పెరుగుతున్నారండి. ఈ లోపల శివుడు ఆగలేక హిమవత్ పర్వతానికి వచ్చాడు.